ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 102వ భాగం. అరుణాసుర సంహారం. దేవతాస్తుతులు ఆనందం కలిగించాయి. మత్త కోకిలలా మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్ననయ్యాను. ఏమి చెయ్యాలో చెప్పండి, నేనెప్పుడూ మీకు వరదాయినినే అంది. దేవతలు అరుణాది దైత్యుల ఆగడాలన్నీ ఏకరువు పెట్టారు. జగత్కంటకుడు, దేవ బ్రాహ్మణ వేదనాశకుడు, హేళనకర్త బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంత తంటా తెచ్చిపెట్టాడు. నువ్వే కాపాడాలి, అరుణుడిని సంహరించాలి. అప్పటి వరకు అమ్మవారి ఒక గుప్పిడ మూసి ఉంది. అందులో గండు తుమ్మెదలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుప్పిడ విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమర కోటులను కోటాను కోట్ల రెట్లుగా వృద్ధి పొందించింది. ముల్లోకాలు తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు, రకరకాల తుమ్మెదలు, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, తుమ్మెదలు తుమ్మెదలు, అంతటా తుమ్మెదలు. ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు, భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు, గిరిశిఖరాల మీద, చెట్టు కొమ్మల మీద అంతటా తుమ్మెదలే. తుమ్మెదలన్నీ ఒక్క పెట్టున ఎగురుకుంటూ వెళ్లి దైత్యులను ఏరికోరి పీక్కు తిన్నాయి. తేనె తొట్టను కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకు కొరగాలేదు. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టి చంపాయి. ఎవరు ఏమయ్యారో ఎవరికి తెలియకుండా మరణించారు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం ఆశ్చర్యమని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ చివరికి. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునఃపునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయజయధ్వనులు చేశారు. దేవలోకంలో దుందుభులు రోగాయి. మునీశ్వరులు వేద పఠనం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనందగీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీ భక్తిని అనుగ్రహించింది. అంతర్ధానం చెందింది. నారద, ఇది భ్రామరీ వృత్తాంతం. సర్వపాప వినాశకం, సర్వవాంఛాప్రదం, సంసారార్ణవ తారకం, దేవీ సాయుజ్యదాయకమని నారాయణ మహర్షి ముగించాడు. దశమస్కందం సమాప్తం. ఏకాదశ స్కందం. నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవీ మహత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడింక దేవిని ఆనందింపజేసే ఆచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియజేయి. సదాచార నిరూపణ. నారద, అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్టిస్తే చాలు, దేవి సంతోషిస్తుంది. తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెబుతాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు ఉంటాయి. వీటిని శ్రద్ధగా చెయ్యాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మం ఒక్కటే. తల్లిదండ్రులు గాని, భార్యాపుత్రులు గాని, జ్ఞాతిమిత్రులు గాని ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి. ఆత్మైవన సహాయార్థం పితామాతా చ తిష్ఠతి న పుత్రధారా న జ్ఞాతి ధర్మ స్థిష్ఠతి కేవలం. అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకొని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. అది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్ధకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. అజ్ఞానులై సంసార సాగరంలో కొట్టుబిట్టాడే వారికి ఇది ధర్మద్వీపం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారమంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం, పరమ తపస్సు. జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధకం. శాస్త్రీయమని లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు. రెండు అనుష్ఠింపదగినవే. దేనిని పరిచ్ఛేదించడానికి వీలులేదు. గ్రామ, జాతి, దేశ, కులధర్మాలుంటాయి. వాటిని పాటించాలి, ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజనుడవుతాడు, వ్యాధి పీడితుడవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్ధకామాలను పరిచ్ఛేదించాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిచ్ఛేదించాలి. అది సుఖప్రదం కాదు కనుక. పరిచ్ఛేదే కామౌయౌ స్యాతాం ధర్మవర్జితౌ ధర్మమప్య సుఖోదర్కం లోక విద్విష్టమేవ చ. నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం. నారద, సందేహం ఏమీ లేదు. శృతి, స్మృతులు రెండు రెండు కళ్ళు, పురాణమే హృదయం. ఇవి మూడు చెప్పినదే ధర్మం, మరొకటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడవి రెండు ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో ద్వైధీభావం కనిపించినా ఇంతే, వేదంతో సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరంటున్నారు. కానీ అది సరికాదు. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు కానీ తంత్రగ్రంథాలు కానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మ మార్గ నిర్ణయంలో సర్వథా వేదమొక్కటే పరమ ప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులు, పురాణాలు, తంత్రగ్రంథాలు చెప్పినవి కూడా కొండకచో ప్రామాణికాలు అవుతాయి. మరి ఇంకేది ప్రామాణికం కానే కాదు. సర్వథా వేద ఏవాసౌ ధర్మ మార్గ ప్రమాణకః తేనావిరుద్ధం యత్కిం చిత్తత్ ప్రమాణం నచాన్యథా. వేదధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచేవారి కోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైనంత వరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటి వారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు, పాశుపతులు, లింగధారులు, తప్తముద్రాంకితులైన వైఖానసులు వగైరా అందరూ నరకలోకానికే పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం. దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించినా నరకమే. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజంతా తాను చేసినది, చేయించినది, అన్నది, అనిపించినది, ఇచ్చినది, ఇప్పించినది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటి రోజు నుంచే పరిచ్ఛేదించాలి. నిద్ర అయ్యాక తెల్లవారుజామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపేట వేసుకొని కొంచెం ఎత్తైన చోట కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి, కన్నులు మూసుకోవాలి, మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి, దంతాలను తాటించకూడదు, నాలుకను ఆడించకూడదు, ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని 2-3 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సధూమ విధూమ సగర్భ అగర్భ సలక్ష్య అలక్ష్య భేదాలతో 6 విధాలు. ప్రాణాయామంతో సమానమైన యోగం ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు. రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం. సధూమశ్చ విధూమశ్చ సగర్భశ్చాప్యగర్భకః సలక్ష్యశ్చాప్య లక్ష్యశ్చ ప్రాణాయామస్తు 6 విధః. ప్రాణాయామసమో యోగః ప్రాణాయామైతీరితః ప్రాణాయామైతి ప్రోక్తో రేచపూరకకుంభకైః. రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు. ఇవి కలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది. ఆ ఊము కాబట్టి ప్రాణాయామం ప్రణవమయం. ఇడ నాడి ద్వారా వాయువును పీల్చాలి. ఇది రేచకం. దాన్ని ఉదరంలో నిలపాలి. ఇది పూరకం. పింగళా నాడి ద్వారా మెల్లగా షోడశమాత్రా కాలంలో నిశ్వసించాలి. ఇది కుంభకం. ఇది సధూమ ప్రాణాయామం. ఇడయా వాయుమారోప్య పూరయిత్వోదరే స్థితం శనైః షోడశమాత్రాభిరణ్యయా తం విరేచయేత్. ఆధారం లింగం నాభి హృదయం తాలుమూలం ఫాలభాగం వీటిలో వరుసగా 2, 16, 20, 10, 6, 4 దళాలున్న పద్మాలను లిఖించాలి. నాసాంతంలోనూ ఫాల మధ్యభాగంలోనూ డ ఫ క ఠ వర్ణాలను రచించాలి. అచ్చులను కంఠప్రదేశంలో పొందుపరచాలి. హం క్షం అనే తత్వార్థయుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి. ఇలాగ వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి. వర్ణస్వరూపిణిని ధ్యానించాలి. ఆ దేవి అరుణకమల వాసిని. పుప్పొడి లాంటి రంగు హరుడిచే నియమించబడిన చిహ్నాలు ధరించి ఉంటుంది. ఆవిడ రూపం బిసతంతు తనీయసి. తామరతూడు లోపలి దారంలాగా సన్నగా ఉంటుంది. సూర్యుడా అగ్నిదేవుడా పున్నమి చంద్రుడా అనిపించే ముఖం ఉన్నతమైన వక్షోజాలు. ఈ దేవి రూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు, అతడు ముక్తుడే. అరుణకమల సంస్థ తద్రజ పుంజవర్ణ హరనియమిత చిహ్న పద్మతంతుస్వరూప రవిహుతవ రాకా నాయకాశ్య స్తనాఢ్యా సకృదపి యది చిత్తే సంవసేత్ స్యాత్సముక్తః. ఓ దేవి, నా పనులన్నీ నీ అర్చనలే. నా స్థితి నీ స్థితి, నా గతి తీర్థయాత్ర, నా మతి నీ చింతన, నా వాక్కు నీ స్తుతి. నేను సర్వాత్మకుడను, దేవుడను. నా దినచర్యంతా నీ సమర్చనమే. దేవి, నేను నువ్వే, ఇతరుడను కాను. నేనే బ్రహ్మను, శోక విదూరుడను, సచ్చిదానంద రూపుడను అని ఆత్మానుసంధానం చేసుకోవాలి. బ్రహ్మైక్యానుసంధానం. ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానయై, ప్రతి ప్రయాణంలో అమృతాయమానమై, అంతఃపదవిలో అనుసరించే ఆనందరూపిణి అవలను శరణు వేడుతున్నాను అని ప్రార్థించాలి. అటుపై బ్రహ్మరంధ్రంలో గురువును ఛానించాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకలోపచారాలతోనూ యథావిధిగా మానస పూజ చెయ్యాలి. నియతాత్ముడై సాధకుడు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తాన చెయ్యవలసిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజా విధానమిది. శౌచక్రియ. నారద, వేదాలు వేదాంగాలు వల్లించిన ఆచారహీనుడైతే అతడినవి ఏవి కాపాడవు. మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్టు వెళ్ళిపోతాయి. కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, వేదాధ్యయనం చెయ్యాలి, కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి, యోగి అయినట్టయితే ప్రాణాయామాధికం నిర్వహించాలి, జీవ బ్రహ్మైక్యతను సాధించాలి. ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు. పంచపంచ ఉషఃకాల సప్తపంచారుణోదయ అష్టపంచాశద్భవేత్ ప్రాత్ర శేష సూర్యోదయ స్మృత. రాత్రివేళలో చివరి 55 ఘటికలు ఉషఃకాలం, 57 ఘటికలు అరుణోదయం, 58 ఘటికలు ప్రాతకాలం, అటుపైని 60 ఘటికలకు సూర్యోదయం, సూర్యోదయం నుంచి సూర్యోదయానికి 60 ఘటికలు. ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైరుతి దిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి, అంటే బాణం వేసినంత దూరం. బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థు గాని వానప్రస్థుడు గాని అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. వీపు మీద దండల వేలాడేసుకోవాలి. నేల మీద గడ్డి పరకలు ఒత్తుగా కప్పి నెత్తి మీద అంగవస్త్రం వేసుకొని మౌనం పాటిస్తూ ఉమ్ములు వేయకుండా శ్వాసను నియంత్రించి మల మూత్ర విసర్జన చెయ్యాలి. దున్నిన నేల మీద గాని నీళ్లల్లో గాని చితిలో గాని పర్వతాల మీద గాని పాడుపడిన గుడులలో గాని పుట్టల మీద గాని పచ్చిక వయళ్లలో గాని ఈ విసర్జనలు చెయ్యకూడదు. అలాగే ప్రాణుల మీద గుంటలలోనూ నడదారులలోనూ చెయ్యరాదు, నిలబడి విసర్జించకూడదు. నారద, సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళు తోముకుంటున్నప్పుడు పితృకార్యం చేస్తున్నప్పుడు దైవకార్యం చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనంలోనూ సంభోగ సమయంలోనూ గురు సన్నిధిలోనూ యజ్ఞయాగాదుల్లోనూ దానాలు చేస్తున్న వేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనుల్ని నిర్వహించాలి. బహిర్భూమికి కూర్చోబోయే ముందు దేవతలారా, ఋషులారా, పిశాచోరగ రాక్షసులారా, కంటికి కనిపించని ప్రాణుల్లారా, ఇక్కడి నుంచి తొలగిపోండి, నేను మలమూత్ర విసర్జన చేస్తున్నాను అని ప్రకటించాలి, తొలగిపోమ్మని ప్రార్థించాలి. వాయువు, అగ్ని, విప్రుడు, సూర్యుడు, జలాశయం, గోవులు వీటిని చూస్తూ గాని వీటి ఎదుట గాని విసర్జన చెయ్యకూడదు. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగానూ రాత్రివేళలో అయితే దక్షిణముఖంగానూ కూర్చుని విసర్జించాలి. విసర్జించాక వాటి మీద మట్టి గాని ఎండుటాకులు గాని గడ్డి గాదము గాని కప్పాలి. మూత్రం చుక్కలు దారి పొడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని నీళ్ల దగ్గరకు వెళ్ళాలి. చెంబుతో నీళ్లు ముంచి తీసుకుని వేరే చోటికి వెళ్ళి కడుక్కోవాలి. మట్టి రాసుకొని కడుక్కోవాలి. గట్టున ఉండే శ్వేత రక్త కృష్ణ పీతవర్ణ మృత్తికలు పనికి వస్తాయి. బ్రాహ్మణుడు తెల్ల మట్టినే ఉపయోగించాలి, మిగతా వారికి ఏదైనా పర్వాలేదు. తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే బ్రాహ్మణుడు ఉపయోగించాలి. మట్టితో రుద్దుకోనిదే శుద్ధి కాదు. అయితే నీళ్లలో నుంచి గాని గుడి నుంచి గాని పుట్ట నుంచి గాని ఎలకల కలుగుల నుంచి గాని శౌచవిధి కోసం మట్టిని తీయరాదు. ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతరాము పనికిరాదు. మూత్ర విసర్జన కన్నా 2 రెట్లు మల విసర్జనకు, 3 రెట్లు మైథునానికి మృత్తికా శౌచం చేసుకోవాలి. లింగానికి 1, చేతికి 3, కాళ్ళు 2 2 మట్టి ముద్దలు పులుముకోవాలి. ఇది మూత్ర శౌచం. మల విసర్జన శౌచానికి 2, లింగదేశంలో 2, గుదప్రదేశంలో 5, చేతికి 10, కాళ్ళు 2 కలిపి 7 మట్టి ముద్దలు అవసరమవుతాయి. ముందుగా ఎడమపాదానికి తరువాత కుడిపాదానికి మృత్తికను పులుముకోవాలి. శౌచక్రమం ఇది. గృహస్థుల కన్నా 2, బ్రహ్మచారులకు 3, వానప్రస్థులకు 4, యతీశ్వరులకు ఈ శౌచం అధికంగా అవసరం. ఒక్కొక్క మట్టి ముద్ద కనీసం రాచ ఉసిరికాయంత ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మట్టి ముద్దను తీసేసుకుని చిన్న ఉండలు చేసి పులుముకోకూడదు. పగటిపూట అయితే ఇంత శౌచము చేసుకోవాలి, రాత్రిపూట ఇందులో సగం, ఆతురుడైతే ఇంతకన్నా సగం, మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగము శౌచం పాటిస్తే సరిపోతుంది. అశక్తులు బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది. మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకొని ప్రక్షాళన చేసుకుంటే చాలు. ఇది అన్ని వర్ణాల వారికి వర్తించే శౌచ విధి అని మనువు చెప్పాడు. శౌచక్రియ ఎప్పుడూ ఎడమ చేతితోనే చెయ్యాలి, కుడి చెయ్యిని ఉపయోగించకూడదు. శరీరంలో బొడ్డుకి క్రింది భాగాన శుద్ధి చేయవలసి వచ్చినప్పుడు ఎడమ చేతిని, బొడ్డుకి పైభాగాన్నైతే కుడి చేతిని ఉపయోగించాలని నియమం. వామహస్తేన శౌచంతు కుర్యాద్వై దక్షిణేనన నాభేరథో వామహస్తో నాభేరూర్ధ్వంతు దక్షిణ. మలమూత్ర విసర్జన చేసే చోటుకి జలపూర్ణ పాత్రను తీసుకువెళ్లకూడదు. తెలియకాలా తీసుకువెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కేవలం నీళ్లు తాగి 3 రాత్రులు పస్తులుండి తరువాత జపం చెయ్యాలి. అలాగని శౌచకర్మకు ఆలస్యం చెయ్యకూడదు. దేశం, కాలం, ద్రవ్యం, శక్తి, ఉపపత్తి వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి. మల విసర్జనకు 12 సార్లు, మూత్ర విసర్జనకు 4 సార్లు తగ్గకుండా నీటిని గండూషించాలి. పుక్కిలించిన నీటిని తల వంచి ఎడమవైపుకి ఉమ్మివేయాలి. అటుపైని ఆచమించి శ్రద్ధగా దంతధావనం చేసుకోవాలి. ముళ్ళుండి పాలుగారే చెట్టు నుంచి 12 అంగుళాలు పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి. చిటికెన వ్రేలంతలా ఉండాలి. ఒక కొసని కుచ్చులాగా నలగగొట్టి గాని నమిలీ గాని పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. కడిమి, బర్రింక, మామిడి, మేడి, బొద్దుగ, వేప, రేగు పుల్లలు ప్రశస్తం. పుల్లను విరుచుకునేటప్పుడు చెట్టును అన్నాధ్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలి. నా అదృష్ట విశేషం వల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు, నా ముఖం కడుగుతున్నాడు. ఓ వనస్పతి, ఆయుర్దాయం, బలం, యశస్సు, వర్చస్సు, సంతానం, పశుసంపద, ధనసంపద, బ్రహ్మజ్ఞానం, మేధాశక్తి నాకు కలిగించు. అన్నాధ్యాయ వ్యూహధ్వంసే సోమో రాజాయ మాగమత్ సమే ముఖం ప్రక్షాళ్యతే యశసా చ భగీన చ ఆయుర్బలం యశో వర్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే. దంతకాష్టం దొరకనప్పుడు గాని, దంతధావనం చేసుకోరాని రోజుల్లో గాని నీటిని 12 సార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమ్మివేయాలి. పాడ్యమి, అమావాస్య, షష్ఠి, నవమి, ఏకాదశి రవివారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. 7 తరాలు నశిస్తాయి. దంతధావనం అయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కొని పరిశుభ్ర జలాన్ని ముమ్మారు ఆచమించాలి. తడి, బొటనవేలు, చూపుడు వేళ్లతో 2 సార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్టానామికలతో కళ్ళు చెవులు తుడుచుకోవాలి. అంగుష్ట కనిష్టికలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండె మీద, తడివేళ్లతో శిరస్సు మీద మార్జనం చేసుకోవాలి. ఆచమనాధికం. నారద, శుద్ధము, స్మార్తము, పౌరాణము, వైదికము, తాంత్రికము, శ్రౌతము అని ఆచమనం 6 విధాలు. మలమూత్ర శౌచం తరువాత చేయవలసినది శుద్ధాచమనం. ఆచాంతంలో అంటే వైదిక విధుల్లో స్మార్త, పౌరాణిక ఆచమనాలు, బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌత వైదిక ఆచమనాలు, అస్త్ర విద్యాది సమయాల్లో తాంత్రిక ఆచమనము చెయ్యాలి. ఆచమించిన తరువాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలను, చేతులను, భుజాలను మార్జించుకోవాలి. తుమ్మడం, ఉమ్మడం, పళ్ళు కుట్టుకోవడం, అసత్యమాడడం, పతితులతో సంభాషించడం ఇలాంటివి చేసినప్పుడు కుడి చెవిని స్పృశించుకోవాలి. అగ్ని, జల, వాయుదేవతలు, సూర్యచంద్రులు, చతుర్వేదాలు బ్రాహ్మణుడి కుడి చెవిలో ఉంటాయి. అగ్నిరాపశ్చ వేదాశ్చ సోమ సూర్యో నిలస్తథా సర్వే నారద విప్రస్య కర్ణే తిష్టంతి దక్షిణే. అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాతస్నానం చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్వారాల్లోనూ మలినం ఉంటుంది, తోముకుని కడిగి శుభ్రపరచాలి. అగమ్యాగమన ప్రతిగ్రహ రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనుక నిత్యము ప్రాతస్నానం చెయ్యాలి. అది దర్భలు చేతపట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతస్నానం ముగించుకోవాలి. స్నానం కాగానే సంధ్యావందనం ఆచరించాలి. 7 రోజుల పాటు ప్రాతస్నానం చెయ్యకపోయినా, 3 రోజులు సంధ్య వాచకపోయినా, 12 రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు. అల్పత్వాత్ హోమకాలస్య బహుత్వాత్ స్నానకర్మణ ప్రాతర్నతు తథా స్నాయాత్ హోమకాలే విగర్హితః. నారద, గాయత్రి కన్నా గొప్ప మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని అంటే జపించేవాడిని కాపాడుతుంది, కనుక గాయత్రి అన్నారు. గాయత్ర్యాస్తు పరం నాస్తి ఇహలోకే పరత్ర చ గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీ చభిధీయతే. ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. స్వధర్మ నిరతుడు శృతి సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు వైదిక గాయత్రినే జపించాలి తప్ప లౌకిక మంత్రాన్ని జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామం చేస్తే అది సగర్భమవుతుంది. అమంత్రకంగా ధ్యానమంత్రంగా చేస్తే అగర్భమంటారు. స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తి చేసి గట్టుకి వచ్చి శుభ్రవస్త్రాలు ధరించాలి. అప్పుడు విభూతి ధారణ, రుద్రాక్షధారణ ఇదే వరుసలో చెయ్యాలి. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.